కనపడుతోంది ఆయన కందుకుని రచిస్తున్నారు శ్లోకాలు. ఆవిడ అడిగింది, ఏమమ్మా నీవు వివాహం అవగానే కొద్ది కాలం ఆనందం అనుభవించిన తరువాత అరణ్యవాసానికి వచ్చేసావు అని నేను విన్నాను, చాలా కష్టాలు పడుతున్నావు తల్లి. అయితే నాకొక్క మాట అనిపిస్తుంది, లోకంలో కొంతమంది స్త్రీలు పురుషుడు ఐశ్వర్యమును కలిగి, అభ్యున్నతిని కలిగి, అధికారమును కలిగి, ఆరోగ్యమును కలిగి, సారూప్యమును కలిగి ఉన్నప్పుడు ఆయన్ని అనుగమించి ఉంటారు. వీటిలో ఏదైనా పురుషుడికి లోపం కలిగితే ఆయన పట్ల తిరస్కార భావమునందు ఉంటారు. ఇటువంటి స్త్రీలు దూష్యమైనటువంటి నడువడి కలిగినటువంటి వారు. ధర్మము తప్పి భర్తని గౌరవించకుండా, భర్త ఉపచారము చేయకుండా, భర్త పట్ల మర్యాద లేకుండా, భర్త శుశ్రూష లేకుండా ఎన్ని పూజలు చేసిన స్త్రీ అయినా, ఎన్ని నోములు పట్టిన స్త్రీ అయినా నాకు తెలుసున్నంత వరకు సూర్యచంద్రులంతకాలం నరకంలో ఉంటుందని నేను అనుకున్నాను. యథార్థమేంట వాళ్ళు ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? అనస్తీయమ్మ చెప్తాను. చెప్పి సీతమ్మ వెంట చూస్తే సీతమ్మ తల్లి ఒక నవ్వు నవ్వు నవ్వి, అమ్మా నువ్వు రాముడితో కలిసి అరణ్యవాసానికి వచ్చేసావని విన్నాను. సీతమ్మ నువ్వు రాముడితో కలిసి అరణ్యవాసానికి వచ్చి అరణ్యవాసంలో రాముడితో కలిసి ఉండడంలో నీ మనస్సు ఏమీ బాధపడలేదు కదా? అయోధ్య నేలదలిచిన వాడు అరణ్యాలు పట్టి తిరుగుతున్నాడు, ఆయనతో పాటు నేను తిరుగుతున్నాను, ఆయనతో పాటు కందమూలాలు తింటున్నాను, అడవిలో తిరుగుతున్నానని నీ మనస్సు పొందలేదు కదా? నువ్వు సంతోషంగానే ఉన్నావు, నిన్ను చూస్తే నాకెంతో సంతోషంగా ఉందమ్మా. ఈ వయస్సులో భర్తను అనుగమించి వచ్చావు, ఎంత ధర్మం పాటించావు తల్లి. అంటే సీతమ్మ అండి, పతి శుశ్రూష అన్నదే స్త్రీకి పరమధర్మం అన్నమాట. అంటే సీతమ్మ తల్లి జవాబు చెప్తుంది, ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తుంది. ఇప్పుడే తెలియని రామాయణం ఈ కాండల సన్నానం గుర్తుంటాయా? దాని ఒక ప్రయత్నం చేస్తాను. ఆ సీతమ్మ తల్లి అంటుంది అనసూయమ్మతోటి, అమ్మా ప్రాణి ప్రధాన కాలి చ యత్పురా అగ్నిసన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తపి నిర్భృతం. ఒక్క శ్లోకం చూడండి, మా అమ్మ నన్ను చిన్నతనంలో అంతఃపురంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏం చెప్పేదో తెలుసా అమ్మా? అత్తవారింట్లో ఎలా మసులుకోవాలో నాకు నేర్పేది. ఆఖరణ ఈ విషయాలు మా అమ్మ చిట్ట చివర ఎక్కడ వరకు నాకు చెప్తూ వచ్చిందో తెలుసా? యత్పురా అగ్నిసన్నిధౌ అగ్నిహోత్రం దగ్గర పాణి ప్రధాన కాలేచ, రాముడు నా పాణిగ్రహణం చేస్తున్నప్పుడు కూడా మా అమ్మ నాకు ఈ మాటలే చెప్పిందమ్మా. భర్తతో ఎలా ప్రవర్తించాలో నేర్పింది, అందుకని భర్తని అనుగమించి ఉండడం నాకు మా అమ్మ వలన అబ్బిన సంస్కారం అమ్మా అందాడు. లోకానికి ఒక పాఠం చెప్తోంది సీతమ్మ అనసూయ కలిసి. ఒక ఆడపిల్ల అత్తవారింటిలో ప్రవర్తించవలసినటువంటి విధానము తెలియకుండా ఎంత చదువు చదివినా, ఎంత ఉద్యోగం చేసినా, ఇంటికొచ్చిన అతిథిని మర్యాద చెయ్యడము చేతకాని కోడలు ఆ ఇంటికి వస్తే ఆ దోషము ఆ పాపము పుట్టింటి వారిది. ఆ తల్లిది, ఆ తల్లి ఆ సంస్కారాన్ని నేర్పుకుని తీరాలి ఆడపిల్లకు. ఎంత చదువు చెప్పిస్తున్నా, ఏమండి చదువుకి సంస్కారానికి భేదం ఉందా? ఎంత చదువు చదువుకుంటే ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అమ్మవారికి నమస్కారం చేసి వారితో గౌరవంగా చక్కగా మాట్లాడు, ఆయనకి పట్టుకెళ్ళి ఒకప్పుడు పాలియమ్మ అని చెప్పడానికి చదువులో మార్కులు తగ్గిపోతాయా? ఒక 5 నిమిషాలు ఇంటికి వచ్చిన వాళ్ళతో గౌరవంగా ప్రవర్తిస్తే ఇవాళ మన దేశంలో ప్రత్యేకించి మన కుటుంబాల్లో సంస్కారం ఇక్కడే చెప్పిపోతుంది. ఇది సీతమ్మ తల్లి చెప్తోంది, ప్రాణి ప్రధాన కాలే చాయపురాగ్నిసన్నిధౌ అనుశిష్ట జనన్యాస్మి జనన్యాస్మి, మా అమ్మ చేత బోధింపబడ్డానమ్మా నేను. పొంగిపోయి అనసూయ మాట ఉంది, నేను కూడా ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను తల్లి నాతో విశిష్టం పశ్యామి, నేను చాలా తపస్సు చేశాను, నా వయస్సు చాలా పెద్ద తెలుపు, నా జుట్టు ముగ్గుబుట్టు అయితే, నా ఒళ్ళు ఉనికిపోతాను, నేను చాలా పెద్దదాన్ని అయిపోయాను. ఇంత అనుభవాన్ని కలిపి సారాంశముగా మార్చి మీకు ఒక మాట చెప్తున్నాను సీతమ్మ, నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంచహం. ఎంత గొప్ప మాట చూడండి, సర్వత్రయోగ్యం వైదేహి. తపఫలం వాస్తుతం నాతో విశిష్టం పశ్యామి. ఇంత తపస్సు చేసి ఇన్ని చదివి ఇన్ని ధర్మం పాటించిన తర్వాత నాకు తెలిసింది ఏమిటో తెలుసా, ఆడదానికి భర్త కన్నా బంధువు ప్రపంచంలో వీరపడి లేదు. ఆ భర్త ఎటువంటి వాడో తెలుసా, సిద్ధముగా ఉన్న తపఫలము వంటి వాడు. అపారమైన తపోబలం ఉన్నవాడు ఏం చేస్తాడు, తను తలుచుకుంటే అన్నాన్ని శుద్ధిస్తాడు, తను తలుచుకుంటే ఆయుర్దాయాన్ని ఇస్తాడు. పక్కన ఉన్న భర్త ఎటువంటి వాడో తెలుసా, నీవు చేసిన కొన్ని కోట్ల కోట్ల సంవత్సరముల తపస్సు మూర్తి భవించేటువంటిదో భర్త అటువంటి వాడు. ఆ భర్త సుఖశాంతులు నీ చేతిలో ఉన్నాయి, అందుకనమ్మా భర్తని అనుగమించి వచ్చావు. చాలా సంతోషం కండి. అయితే నాకు ఇక్కడ ఒక చిన్న ఆశ్చర్యం కలుగుతోంది. ఇదమ్మా మీ కళ్యాణం గురించి విన్నానమ్మా నేను ఇక్కడ, కానీ చూడలేకపోయాను రాలేకపోయాను ఆ రోజుల్లో. ఏదో ఒక్కసారి మీ కళ్యాణ ఘట్టం వద్దు అంటే సీతమ్మ ఎర్రపడిన ముఖంతో ఒక్కసారి సీతా కళ్యాణం జ్ఞాపకానికి వచ్చి మళ్ళీ సీతా కళ్యాణం చెప్తూ ఒక మాట అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పిందో తెలుసా అండి, మా లోకంలో యోగ్యుడు కానటువంటి పురుషుడు భర్తగా ఉన్నటువంటి స్త్రీలు ఆ భర్తని అనుగమించి పాతివ్రత్యంతో ఉన్నారే వాళ్ళు వందని. భర్త దుర్మార్గుడైనా దుశ్శీలుడైనా ఆ భర్త ఎందు దైవాన్ని చూసి వాళ్ళని అనుగమించారు కొందరు స్త్రీలు. పొగడవలసిన వాళ్ళు ఉంటే వాళ్ళమ్మ, మహానుభావుడు నా భర్త పరమ ధర్మమూర్తి, నా ఎందు తప్ప వీరొకరి ఎందు మనస్సు లేనివాడు. ఆయన వంశంలో తండ్రి గారు దక్షిణ నాయకుడు, ఆయన కూడా వీరొక పత్నిని స్వీకరించవచ్చు కానీ ఏకపత్ని వ్రతం కలిగినటువంటి వాడు, నన్ను తప్ప వేరొకరిని భార్యగా స్వీకరించని వాడు, ఆ దృష్టి లేనివాడు. ఇంకొక గమ్మత్తు ఏంటో తెలుసామ్మా, ఆయన తండ్రి గారైన దశరథ మహారాజు గారు అయోధ్యానగరంలో ఏ స్త్రీ వంక అయినా భార్య దృష్టితో చూస్తే రాముడు వారిని తల్లి దృష్టితో చూస్తాడు. అటువంటి వాడమ్మా నా భర్త, అటువంటి ధర్మాత్ముడితో అనుగమించి ఆయనకి నమస్కరించి ఆయనతో కలిసి నేను నడిచి ఆయనని గౌరవించడంలో పెద్ద గొప్పతనం ఏముందమ్మా, అది నా గొప్పతనం అంటావా అందమ్మవారు. ఇది సీతమ్మ తల్లి శీలం అంటే. ఈ మాటలు అన్న తర్వాత కళ్యాణం గురించి చెప్పమంటే తల్లి సంక్షిప్తంగా చెప్తూ ఒక మాట అంటుంది, సరే రాముణ్ణి తీసుకురావడం ధనుర్భంగం జరగడం వరకు చెప్పి సీతా కళ్యాణం బాలకాండలో చెప్పినటువంటి రహస్యాన్ని ఒకదాన్ని అమ్మవారు కలిగింది. ఏమిటా రహస్యం అంటే, పూర్ణకలశం పట్టుకుని పరిగెత్తుకు వచ్చేసాడు కదా జనకుడు, జనకుడికి సీతమ్మ ఏ రకంగా కూతురని మీరు చెప్పగలరు? ఈ అనుమానం రాకుండానే అశరీరవాణి పలికినది అని చెప్పింది సీతమ్మ. ఆ సమయంలో ధనుర్భంగం అయిన తర్వాత మా తండ్రి గారు చేతిలో పూర్ణ జలకలశాన్ని పట్టుకొని కన్యాదానం చేయడానికి నన్ను తీసుకుని అక్కడికి వెళ్ళారు. వెడితే ఆకాశంలోంచి ఒక మాట వినపడింది, అంతరిక్షే చవాగుప్త మానుషీ ప్రతిమాకిలా. ఈమె మనుష్య స్త్రీ కాదు. ఇది మీరు రామాయణంలో గమనించి, రాముడు నరుడు, సీతమ్మ నరకాంత కాదు. ఎందుకని, అశరీరవాణి చెప్పింది, జననము చెప్పేస్తోంది ఆవిడ అయోధ్య. అశరీరవాణి కన్యాదాన సమయంలో చెప్పింది, అంతరిక్షే చవాగుప్త మానుషీ ప్రతిమాతిల. ఏవ ఏం తత్ నరపతే ధర్మేణ తమయా తవా. ఈమె దేవతాస్త్రీ, ఈమె మనుష్య స్త్రీ కాదు, అయినా ధర్మము చేత నీకు కుమార్తె. మహర్షి మర్చిపోరండి ఈ ధర్మం అన్న మాట. ఏమిటి ధర్మం అంటే, భూమిని తవ్విన వాడివి నువ్వు బిడ్డల కోసం యజ్ఞానికి, ఆమె నీకు తెలియదు. నువ్వు పెంచావు, నా కూతురన్న భావనతో పెంచావు, ఆవిడ అంగీకరించి జానకిందని పిలిపించగలి. ఇక ధర్మము చేత నీకు కుమార్తె. ఆవిడ అయోనిజ అయినా దేవతాస్త్రీ అయినా ఈ కారణము చేత జనక మహారాజు గారికి కుమార్తె అయినది. ఏ కారణము చేత, ధర్మము చేత. ఇక మీరు ప్రశ్నించలేకుండా చెప్తారు, మహర్షి ఎక్కడైనా చెప్తే చాలా అందంగా మాట్లాడతారు. అందుచేత ధర్మేణ తనయాతవా అని కయ్యించి చెప్పింది. లేకపోతే కన్యాదానం ఎలా చేస్తారని జగన్మహారాజు గారు. అప్పుడు కన్యాదానం చేయడానికి మా నాన్నగారు అమ్మా పూర్ణ కలశం పట్టుకుని వచ్చాడు. వచ్చి రామా చేతులు చాపు, నీటి పోసి మా అమ్మాయిని దానం చేస్తానన్నాడు. అంటే రాముడు ఏమన్నాడో తెలుసా అమ్మ మా నాన్నగారితో? ఒక గొప్ప మాట చెప్పి ఆయన అన్నాడు, సీతమ్మ తల్లిని దియ్యమానాతు వాగుప్ప, ఇదిగోనయా సీతమ్మ తల్లిని స్వీకరించు అని. అంటే అవిజ్ఞాయ పితుచ్ఛంద, నేను ఈ పిల్లని పెళ్లి చేసుకుంటున్నానన్న విషయం మా నాన్నగారికి తెలియదు. మా నాన్నగారికి తెలియకుండా నేను వివాహం చేసుకోను. నాకు ఈయన భార్యగా ఉండక్కా ఉండకూడదా అన్న విషయం నిర్ణయించవలసిన వాడిని నువ్వు కాదు, నీ ప్రతిజ్ఞ కాదు. నేను క్షత్రియులను ధనస్సు ఎక్కువ పెట్టాను. ఇది స్వామికి ధర్మాత్మ అన్నాడు రాముడు. ధనస్సు చూశాను, క్షత్రియుడు కాబట్టి ఎక్కువ పెట్టాను. పిల్లని పెళ్ళంగా చేసుకోవడం అంటావా? నా చేతిలో లేదు, ఎవరు నిర్ణయించాలి? అయోధ్యాధిపదే ప్రభో, నా తండ్రి గారు ఉన్నాడు అయోధ్యాధిపతి దశరథ మహారాజు గారు. అవిజ్ఞాయ పితుచ్ఛంద, మా నాన్నగారు నిర్ణయించకుండా మా నాన్నగారు ఆజ్ఞాపించకుండా ఈ పిల్లని నేను భార్యగా స్వీకరిస్తాను. ఇప్పుడు జనక మహారాజు గారు దశరథుడు, దశరథుడు వచ్చి ఇరు అంశాలు విన్నాడు. విన్న తర్వాత రామా ఈమెను నువ్వు భార్యగా స్వీకరిస్తాను. ఇప్పుడు రాముడు సీతమ్మని భార్యగా స్వీకరిస్తాడు. అందుకనే రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేసి నన్ను పెళ్లి చేసుకోలేదమ్మా, అలా చేసుకోనని చెప్పాడు. దశరథ మహారాజు గారు మా మామగారు నిర్ణయించారు, నిర్ణయిస్తే నన్ను చేసుకున్నాడు రామచంద్రమూర్తి. మా ఆయనకి తండ్రి మీద ఉన్న గౌరవం అంటే అదమ్మా. అందుకే 14 ఏళ్ళ అరణ్యవాసానికి వచ్చాడు. నా భర్త ఎంత పితృభక్తి కలిగిన వాడో చూడు తల్లి, నేను పొంగిపోతున్నానమ్మా అటువంటి భర్త దొరికినందుకు అని చెప్పింది. అంతేకాని ఏంటొప్పించాడండి, పాపం ఏం తెలియదు, ఆవిడెవరో అడిగింది తమ తినస్తగారు. ఈయనేమో వెంటనే పంపించేసి నాలుగు కట్టేసుకుని వచ్చేసాడు. ఆకులు అలమలు కన్నమూలాలు తింటూ ఉన్నాడు. అయోధ్య పోయింది, రాజ్యం పోయింది, మా కర్మ ఇలా ఉంది, మీరేమన్నా కొంచెం చెప్పి చూడండి అమ్మా ఒకసారి, మీరు అత్రి మహర్షి చెప్తే వింటాడేమో అంటే అనసూయామాత ఆదరిస్తుందండి. ఒక స్త్రీ ఎలా ఉండాలో సర్టిఫికెట్ ఇచ్చారు అనసూయ చేత. అనసూయ చేత సర్టిఫికెట్ పొందడం అంటే మాటలు కాదు, మీరు కూడా అనసూయ సర్టిఫికెట్ పొందగలరు. ఇప్పుడు అనసూయమ్మ దగ్గర సీతమ్మ ఏం చెప్పిందో అలా నిలబడి ఉంటే మీరు కూడా అనసూయాది తల్లుల యొక్క ఆశీర్వచనమును పొందగలరు. రామాయణం ఆడదాని నడువడిని, గొప్పతనాన్ని పెద్ద పీట వేసి వివిధ భంగిమలలో చూపిస్తుంది. ఇది చెప్తే అనసూయమ్మ ఏం చేసింది? ఆవిడ పొంగిపోయి, ఏమి సీతారాములమ్మా మీ ఇద్దరు అని. అయితే ఏమండి మరి దశరథ మహారాజు గారు చెప్పారు కదా చెప్తే పెళ్లి చేసేస్తుని, నేను అలాంటి పిల్ల అయితే చేసుకోవాలనుకునేవాడిని మా నుంచి, మా నాన్నేమో నేను చూసుకోమన్నాడు చూసుకున్నాను అని ఇప్పుడైనా అన్నాడా రాముడు? అంటే ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. మధురం మధురాక్షరం ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతాయితి. మొట్టమొదట సీతారాములు ఇద్దరూ వైవాహిక జీవితం మొదలుపెట్టినప్పుడు రాముడికి సీతమ్మ గురించి ఏమి తెలియదు కదండి, ఏమీ తెలియకుండా వైవాహిక జీవితం మొదలుపెట్టారు. ఎవరైనా అలాగే మొదలెడతారనుకోండి, కానీ రాముడికి సీతమ్మ యందు ప్రేమతో వైవాహిక జీవితము ప్రారంభమగుటకు ఏది కారణము, ఏది చూసి ఆయన సీతమ్మని మొట్టమొదట గౌరవించాడు? దారాహ పితృకృత ఇది, మా తండ్రి గారైన దశరథ మహారాజు గారు ఈమె నాకు యోగ్యమైన భార్య అని నిర్ణయించినాడు. మా తండ్రి గారి తీర్పు తీరులేని తీర్పు, ఆయనకి తెలుసు నాకెవరు భార్యగా ఉండాలో, ఆయన నిర్ణయించారు కాబట్టి నాకు ఈమె యోగ్యురాలైన భార్య. అందుకు రాముడు ప్రేమించాడు. మామగారు సీతమ్మ రాముడికి తగిన భార్య అని చేసిన నిర్ణయాన్ని సీతమ్మ ఎలా నిలబెట్టుకుంది? చిన్న శ్లోకంలో దాచేస్తారండి అంత. గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత, గొప్ప గొప్ప మాట అండి. అబ్బాయి శ్లోకం అండి అది నిజంగా. ఇది ఒక సిలబస్. నేనైతే అనుకుంటాను అసలు పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు లేకుండా చూస్తున్నాను. పెళ్లి చేసుకునేటటువంటి దంపతుల్ని అసలు ముందు ప్రొబేషన్ క్లాస్ కింద కూర్చోబెట్టి అసలు ఈ శ్లోకాల గురించి వాళ్ళకు ఒకసారి చెప్పాలి. వైవాహిక జీవితం అంటే ఇదిరా, నీ బుర్రా నేర్చుకో అని. ఎలా? గుణాద్రూప గుణాచ్ఛాపి భర్త యొక్క మనస్సు నిలబడడానికి రూపము కూడా ప్రధానమే. అందుకే తలంబ్రాలు పోసేటప్పుడు ఒక మాట అంటారు, నీ ఎందు ఈ రూపము ఈ వైభవము ఈ అందము ఈ లావణ్యము నిలబడుగాక. ఏది చూసి ఆయన భార్యగా స్వీకరించాడో ఆనందము ఆవిడ ఎందు చెక్కు చెదరక ఉండాలని కోరుతారు మంత్రంతో. కాబట్టి గుణాద్రూప గుణాచ్ఛాపి బాహ్యంలో అందం ఉంది, చాలా గొప్ప సౌందర్య రాశి, భర్త ఆనందానికి వశుడయ్యాడు. కానీ బాహ్యమునందు ఉన్న అందం ఆంతరమునందు లేదు, అది భర్త మరణానికి కూడా కారణం. లేరా అలాంటి వాళ్ళు? కైకమ్మ రామాయణంలోనే ఉంది కదండి, పక్కనే పాత్ర. దశరథుడు తన కొడుక్కి తాగలిగేటటువంటి ఇల్లాల్ని తను తెచ్చుకోలేకపోయాడు. అది చిత్రం గుణాద్రూప గుణాచ్ఛాపి సీతమ్మ రాముని పట్ల తన గుణముల చేత ప్రీతిని పెంచుకున్నది. రోజు రోజుకి ఆయనతో మాట్లాడడంలో, ఆయనతో అనుగమించడంలో, ఆయన కష్ట సుఖాలు పంచుకోవడంలో, ఆయనతో ఆయన్ని ఆనందంగా ఉంచడంలో. నేను ఒక చోట ఒక పుస్తకంలో ఒక మాట చదివాను. ఆ మాట చదివి నేను ఒక అరగంట సేపు కుర్చీలో వెనక్కి పడిపోయి ఉండిపోయాను. ఎంత గొప్ప మాట అంటే అది వాక్యం చిన్నది. ఆయన అన్నాడు, భర్తకు విశ్రాంతి స్థానము భార్య. ఏం వాక్యం రాయిది అనుకున్నాను, ఎంత గొప్ప మాట రాయిది అనుకున్నాను. నేను సాధారణంగా మనం ఏమంటాం, విశ్రాంతి స్థానము ఇల్లు. ఆఫీస్లో ఏదో ఇబ్బంది వచ్చింది, లేకపోతే బజారులోకి వెళ్ళాడు, ఏదో భారీగా నగ కొనుక్కొద్దాం, 10,000 రూపాయలు జేబులో ద్వారా కొట్టించాం. ఇంటికి వెళ్ళాడు, మనసు కుపితం అయిపోతుంది బాధతో, 10,000 రూపాయలు పోయి ఇంటికి వెళ్ళి దిగాలుగా కూర్చున్నాడు. ఆవిడొచ్చి ఏమండి అలా కూర్చున్నారు అంటే నగ తాగలేదా అండి, 10,000 రూపాయలు ఎవరో కొట్టించారు అన్నది. అనగానే నీ మోహం నేను అప్పుడే అనుకున్నాను, నా బతుక్కి మీరు నగ తేవడం అవుతా అందనుకోండి. ఇది కాదు బాధ, అది పెద్ద బాధ. ఇప్పుడు నగ ఏంటండి? కుశరా, ఈశ్వరుడు ఒక నిర్ణయం చేశాడు, నీకు బాహ్యమైన నగ అలంకారం, నీ భర్త ప్రేమ నీకు అలంకారం. ఇంత ప్రేమైక మూర్తిని నీకు భర్తగా ఇచ్చి అతని ప్రేమ సర్వస్వాన్ని నీకు అలంకారంగా చేయించాను. అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ అంటారు లలిత సహస్రంలో. అలా ఎప్పుడు ఆయన లోపల నువ్వే ఆరాధింపబడుతున్నావు, ఆయన హృదయ సింహాసనం మనందు అధిష్ఠించి ఉన్నావు. ఇంతకన్నా నీకు అలంకారం ఏంటి? అందుకని అమ్మవారు ఇలాంటి అలంకారాలు నేను ఒప్పుకోనండి. నాకు ఈ నల్లపూసలు చాలవండి, నీ ప్రీతి నా ఎందు చాలదా? నీ ప్రేమ కన్నా నాకు అలంకారాలు కావాలా? నీ ప్రేమ లేని కానీ దేనికండి అలంకారాలు? అమ్మవారు నన్ను అలా అనుగ్రహించింది అనమాట. కానీ భార్య ఉందనుకోండి, ఆ భర్తనిచ్చి గాఢంగా భార్యని కౌగులించేసుకుని వేడిచేసి ఓ మాట అంటాడు, 10,000 పోతే పోయే కానీ నా భార్య యొక్క ఉన్నతి ఏమిటో ఈశ్వరుడు నాకు చూపించాడు. ఇప్పుడు భర్తకి విశ్రాంతి స్థానం ఇల్లైందా భార్య అయిందా? కష్ట సుఖముల ముందు భార్యయే. ఏ ఎవరన్నారో కానీ మహానుభావుడు నేను అలా అన్నాను వచ్చేసి అనుకోకండి. 10 మందిని ఆదరించు కన్న తల్లిగా, కష్ట సుఖాలలో తోడు మీదగా తల్లిని నరపించే ఇల్లాని ఆదరణ మగువేగా మగువానికి మధుర భావన. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవమద్యోగి. రామాయణం చెప్తూ సినిమా పాట పాడేమిటో అని అనుకోకండి. ఏమందులో ఏమి యోగ్యత లేదని నేను దాన్ని కూర్చు కూడా చెప్పండి. ఎంత గొప్ప మాట మాట్లాడేదండి మహానుభావుడు, ఎంత అందమైన మాట మాట్లాడేదండి. ఇది భర్త భార్యకు విశ్రాంతి స్థానము. ఈ స్థానం ప్రపంచంలో ఇంకోట్లేదు. భర్త ఏదొక చోట విశ్రాంతి స్థానాన్ని తొక్కున్నాడు అనుకోండి, సమాజంలో బరువైపోతున్నారు. భర్త భార్య యందు, భార్య భర్త యందు నిరంతర జాగరూకులై ఉండాలి. భార్యకి భర్త తప్ప వేరొకరు విశ్రాంతి స్థానం కాకూడదు, మాట అలా ఉండాలి. భార్య భర్తకి తాను తప్ప వేరొకరు విశ్రాంతి స్థానం కాకూడదు, అలా తన నడుము ఉండాలి. ఇలా ఉంటే ఏమవుతుంది, మొట్టమొదట్లో ఒకరి శరీరం మీద ఒకరికి వ్యామోహం ఉంటుంది, అది పోషమని నేను అనుకోవట్లేదు. కానీ రాను 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 ఏమవుతుంది అంటే ఒకరి మీద ఒకరికి ప్రీతి పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు పీటల మీద కూర్చున్న దంపతులు వేరు, ఇప్పుడు వాళ్ళు షష్ఠి పూర్తి కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా అండి, ఒక మామిడి పండు ఒక కొత్త పిల్లి, కొబ్బరి మామిడి పండు ఒక పిల్లి ముగ్గేస్తే బాగుంటుంది, ఒక రెండు రోజులు పోతే బాగా ముగ్గుతుంది అనుకున్నాడు. అందుకని పరక మామిడి పళ్ళు గడ్డిలో పెడుతున్నాడు, పైన పెడుతుంటే 12 పళ్ళే కనబడ్డాయి. ఏంటో 13 చూస్తాను 12 ఉన్నాయి, 13 చూస్తాను 12 ఉన్నాయి, బుట్టలో చూశారు, గూట్లో చూశారు, బుట్టలో చూశారు, కావులో చూశారు, కనపడలేదు. సరే కనపడలేదు, ఏదో ఏదో విషయంలో ఉంది అనుకున్నాడు. ఒక 4 రోజులు పోయిన తర్వాత కింద ఉన్నటువంటి జాడీలో ఉన్న తేనె తీసి సీసాల్లో పోసుకుంటున్నాడు. తను బూట్లో పెడదామనుకున్నటువంటి కొత్త పిల్లి కొబ్బరి మామిడి పండు ఒకటి తేనెలో పడిపోయి బాగా ఆరముగ్గిపోయింది.
ఆ కొత్త పిల్లి కొబ్బరి పళ్ళకి ఈ పండుకి రెండు ఒకలా ఉంటాయండి, ఇది తేనెలో 4 రోజులు మగ్గిపోయి బాగా ముగ్గింది. ఈ కొత్త పల్లి కొబ్బరి రుచి ఎక్కడా, ఆ కొత్త పల్లి కొబ్బరి రుచి ఎక్కడా, రెండు కొత్త పల్లె, ఇది తేనెతో కలిసి ఉంది 4 రోజులు. షష్ఠి పూర్తి దంపతుల యొక్క ప్రీతి అటువంటిది, అది మానసికం. ఒకరి మీద ఒకరికి ప్రీతిర్భూయోగ్యవర్ధత. అయ్యయ్యో కష్ట సుఖాలలో నాతో అనుగమించింది, ఈ పిచ్చిది ఎలా బతుకుతుందో, దీనికి బలహీనత ఉందని. ఇప్పుడే మీ అమ్మ ప్రథమ కోపం, తొందరపడి కోపడుతుంది. నాన్న నువ్వు కొడుకువి, కొంచెం గుండెల్లో పెట్టి చూసుకోవాలి సుమా అని కోడల్ని పిలిచి, అమ్మ మీ అత్తగారికి ప్రథమ కోపం అమ్మా అని మనసులో ప్రేమ, కొంచెం తల్లి ఈ విషయం దృష్టిలో పెట్టుకో అంటాడు. ఎందుకని, ఏమో తను ముందు వెళ్ళిపోతానేమో అని బెంగ. అప్పుడు ఉన్న వ్యామోహం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఆవిడ భద్రత గురించి బెంగ ఎక్కువైపోయింది. గుణాద్రూప గుణాచాపి ప్రీతిర్భ్యవర్ధత. ఒకరి గుణముల చేత ఒకరు ఒండురుల పట్ల ప్రీతిని పెంచుకున్నారు. ఇలా సీతారాముల దాంపత్యము అభివృద్ధి పొందినది. దీనికి మూలమేది, తండ్రి తీర్పు. ఇది సీతమ్మ యొక్క నడువడి. శ్లోకం చిన్నది కానీ రాముని విశ్రాంతి స్థానం ఎవరు, సీతమ్మ తల్లి. రాముని కీర్తి ఎవరు, సీతమ్మ తల్లి. రాముడి ప్రతిష్ట ఎవరు, సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి గురించి ఆవగించలో 6 కోట్ల వంతులో 60,000 వంతు చెప్పలేదు. 8-20 ప్రారంభం ఏం చేయను. కాబట్టి చూడండి అమ్మ, ఇక్కడ ఒకసారి ఆవిడ చెప్పింది, అక్కడ జనకుడు చెప్పాడు. ఈమె అథమే కుశత క్షేత్రం లంగలా విద్ధితామయ క్షేత్రం శోధయత లబ్ధానాసీతేతి విశ్రుత. ఈమె నరకాంత కాదు అని చెప్పాడు. అయోధ్యకాండలో ఒకసారి చెప్పింది ఆవిడ, నేను నరకాంత కాదు, అశరీరవాణి చెప్పింది నేను దేవకాంతని. మూడోసారి చెప్పింది ఆవిడ. ఎక్కడ చెప్పింది, ఏదైనా మూడైతే సత్యం. మూడోసారి ఇంకొకసారి చెప్పింది ఆవిడ, నేను మనుష్యకాంతని కానని అన్యాపదేశంగా చెప్పింది. ఎక్కడ చెప్పింది, సుందరకాండలో స్వామి హనుమతో మాట్లాడుతోంది సీతమ్మ తల్లి. మాట్లాడుతున్నప్పుడు హనుమ ఒక మాట అడిగారు ఆవిడ్ని, సురాణాం సురాణాం వానాగంధర్వరక్షసాం యక్షాణాం కిన్నెరాణాం వాకాం స్వం భవసి శోభనే. అమ్మా నువ్వు దేవకాంతవా నరకాంతవా యక్షకాంతవా కిన్నెరకాంతవా కింపురుషకాంతవా, వశిష్ఠుడిని విడిచిపెట్టి వచ్చిన అరుంధతివా, కపిలుడి మీద కోపం వచ్చి వచ్చినటువంటి శ్రీమతివా, లేకపోతే నలుండి విడిచిపెట్టి వచ్చిన దమయంతివా, అమ్మా నువ్వు ఎవరమ్మా నాకు చెప్పు, నిన్ను సీతమ్మ అనుకుంటున్నానమ్మా నిజం చెప్పు అన్నారు. అంటే తల్లి తాను నరకాంతని అని పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితత్మన స్నుషా దశరథస్నాహం శత్రుసైన్య ప్రతాపిన దుహితాజనకస్యాహం వైదేహస్య మహాత్మన సీతాచనామనాన్యాహం భార్య రామస్య ధీమత అంటుంది. ఒక నరకాంత ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతుంది. పెళ్ళైపోయినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరెవరు అని అడిగాం అనుకోండి, ముందు మామగారి పేరు చెప్పాలి. అయ్యా నేను ఫలానా వారి కోడలండి, తర్వాత అందుకని ఆ అమ్మ నేను దశరథ మహారాజు గారి కోడల్ని, తర్వాత నేను జనక మహారాజు గారి యొక్క కుమార్తెని, తర్వాత నేను ఈ శరీరానికి సీత అని పేరు, తర్వాత నేను అబ్బో గొప్పవాడు రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలని చిట్ట చివర భర్త పేరు చెప్పింది. కాబట్టి ఒక స్త్రీ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి చూపించింది, అలా మాట్లాడి చూపించింది. కానీ ఇక్కడే స్వామి హనుమతో ఆవిడ ఒక చిత్రమైన మాట చెప్పింది. సమాం ద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశని భుంజానాం మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. ఇదండి చాలా చిత్రమైన శ్లోకం. ఇది ఎక్కడ ఈ శ్లోకం చూడండి ఆవిడండి, మా ఇద్దరికి వివాహమైన తర్వాత 12 సంవత్సరములు నేను రామచంద్రమూర్తి యొక్క అంతఃపురమునందు ఉన్నాను. ఆ 12 సంవత్సరములు మనుష్యులు అనుభవించేటటువంటి సర్వభోగములను నేను అనుభవించాను. ఈ మాట ఏమిటండి? అసలు కోటేశ్వరారు మీ ఇంట్లో అన్నీ ఉన్నాయా అండి అన్నారు అనుకోండి, మనుష్యులు అనుభవించు భోగములనన్నిటినీ నేను అనుభవించి తిని అన్నాను అనుకోండి, అది మీరు మనిషి కాదేంటి? మనుష్యులు అనుభవించు భోగాలు అనుభవించేది మీరేం దేవత రాక్షసుడా? లేకపోతే ఏమనాలి? నేను భోగాలన్నీ అనుభవించాను అన్నారు. ఆవిడ అలా అంటలేదు, భుంజానాం మానుషాన్ భోగాన్, మనుషులు అనుభవించే భోగాలు నేను అనుభవించానంట. మనుషులు అనుభవించే భోగాలు నేను అనుభవించానంటే నువ్వు మనిషి కావా? కాను. సత్యమే, ఇతపూర్వమే చెప్పిందిగా, తను మనుష్యకాంత అయితే ఒక మనుష్యుడికి జన్మించాలి, మనుష్య స్త్రీగా కనపడుతుంది కానీ మనుష్య స్త్రీ కాదు. సీతమ్మ సాక్షాత్ పరాశక్తి, మాయాస్వరూపి. అందుకే సుందరకాండ పేరు దగ్గరికి వచ్చేటప్పటికి మహర్షి రామాయణాంతర్గతమైన పేరు పెట్టలేదు. బాలకాండ బాలకాండ, రాముడి బాల్యం చెప్పిందానండి, లేకపోతే ఇంకో కారణం చెప్పండి. బాలకాండ, అయోధ్యకాండ అయోధ్యకాండ, అయోధ్య గురించి చెప్పింది కాబట్టి. అరణ్యకాండ అరణ్యకాండ, అరణ్యంలో జరిగినటువంటి విశేషాలు చెప్పింది కాబట్టి. కిష్కింధకాండ కిష్కింధకాండ, కిష్కింధలో విషయాలు చెప్పింది కాబట్టి. యుద్ధకాండ యుద్ధకాండ, యుద్ధ విశేషాలు చెప్పింది కాబట్టి. ఉత్తరకాండ ఉత్తరకాండ, తదనంతర విశేషాలు చెప్పింది కాబట్టి. సుందరకాండ ఎలా సుందరకాండ? సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం మనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిన్న సుందరం. కావ్యం సుందరం, రాముడు సుందరుడు, సీతమ్మ సుందరి, హనుమ సుందరుడు, వర్ణనలు సుందరం, అన్నీ సుందరం. ఇంకా సుందరకాండ కాకపోతే ఏ కాండ అవుతుంది? కాదు. ఇందులో సీతమ్మ తల్లి బాలాత్రిపుర సుందరిగా కనపడుతోంది. బాలాత్రిపుర సుందరిగా కనపడుతోంది అని నువ్వు ఎలా చెప్పగలం? ఒక ఆయన ఈ రహస్యాన్ని చెప్పిన వాడు ఉన్నాడు. ఎవరు? సీతమ్మ రామచంద్రమూర్తితో వెళితే రాముడు సంతోషంగా ఉన్నాడని చెప్పిన పెద్దలు ఎవరైనా ఉన్నారా? లేకపోతే అక్కడికి వెళ్ళి ఆయన బుర్ర తినేసిందా? అంటే ఏమండి, ఏమిటండి, మనకి కష్టాలను ఎప్పుడైనా అందా? ఎప్పుడూ ఆయనకి విశ్రాంతి స్థానంగానే ఉందా? అంటే ఈ మాటలు చెప్పాలంటే ప్రతి వాళ్ళు ఎలా సరిపోతారండి? దానికి ఒక పెద్దరికం ఉన్నవాళ్ళు చెప్పాలి. సుమంత్రుడు చెప్పాడు దశరథుడితో. దశరథుడు అడిగాడు, నా కొడుకు సంగతి వదిలి, యవ్వనంలో ఉంది నా కోడలు, కష్టం తెలియని పిల్ల, రాముడితో వెళ్ళింది, బాధ పట్టలేదు కదా అన్నాడు. అంటే సుమంత్రుడు ఎంత అందంగా చెప్పాడో తెలుసా అండి? బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే యదీనాత్మా విజనే పిబనే సతీ. ఏమో దశరథ మహారాజా, బాలేన రమతే సీత, బాలయైన సీత, రమయైన బాల, లక్ష్మిగా ఉన్న బాలాత్రిపుర సుందరి, బాలాత్రిపుర సుందరిగా ఉన్న లక్ష్మి ఈవిడ బాలచంద్ర నిభానన, బాలచంద్రుడు ఎలా శోభిస్తాడో అలా శోభిస్తోంది. ఏ కారణం చేత? రామ రామే యదీనాత్మ విజనే పివనే సతీ. మనుష్యులు లేనటువంటి దండకారణ్యంలో అంత ఆనందంగా ఎందుకుందో తెలుసా? పక్కన భర్త ఉన్నాడని. పక్కన భర్త ఉంటే అది అరణ్యమైనా ఆవిడకి అనవసరం. అంత ఆనందంగా ఆవిడ మాటకు ఆవిడ కట్టుబడి ఉన్నది. రాముడు అయోధ్యకాండలో సీతమ్మని తీసుకెళ్ళి అన్నాడు.
ఈసుకెళ్ళనంటే ఆవిడ అంది, నువ్వు అయోధ్యలో ఉండు, సంతోషంగా ఉండాలి, అరణ్యం ఎందుకు నీకు, నిన్ను కష్టపెట్టకూడదన్నాడు. నేను తరచు చెప్తూ ఉంటాను ఈ శ్లోకాన్ని. ఆవిడంది, నా తంత్రీ వజ్జతే వీణా నా చక్రో వర్తతే రథ నా పతి సుఖమేదే తాయస్యాదపి శతాత్మజ. ఏమయ్యా రామా, నేను ఒక మాట చెప్తాను వింటావా? వీణ చేత్తో పట్టుకుని వీణ తీగని గోటితో దెబ్బలు కొడుతుంటే వీణ తీగ పెనగి పెనగి మోగుతుంది. పెనగి పెనగి గోటి దెబ్బలు తిని మోగినటువంటి వీణ తీగ మోగుతోందన్నారు, వీణ మోగుతోందంటారు. నా చక్రో వర్తతే రథ, రథం వెళ్ళిపోతున్నప్పుడు ఎగుడు దిగుడుల మీద, ముళ్ళ మీద, గాజు పెంకుల మీద, రాళ్ల మీద రథచక్రాలు నడుస్తున్నాయి, రథచక్రాలు నడుస్తున్నాయి అన్నారు, రథం నడుస్తోందంటారు. నా చక్రో వర్తతే రథ, కష్టం రథచక్రాలు, కీర్తి రథానిది, కష్టం వీణ తీగది, కీర్తి వీణది. అలా నూరుగురు కొడుకులు తెల్లవారి అమ్మ నిద్రలేచి మంచం మించి కాలు కింద పెడుతుంటే తమ అరచేతులు జాపి అరిచేతులలో కాళ్ళు వేయించుకునేటటువంటి పిల్లలు ఉన్నప్పటికీ, అటువంటి నూరుగురు కుమారుల వల్ల కలిగినటువంటి సుఖం కన్నా భర్త పక్కన ఉన్నప్పుడు కలిగినటువంటి సుఖము వేరు రామా. దీనితో తుల్యము కాదు. నువ్వు ఉన్నది అయోధ్య, నువ్వు లేనిది అడవి, నేను నీతో వస్తానంది ఆవిడ. అలాగే ప్రవర్తించిందా సుమంత్రుడు చెప్పాడు. ఇంకొక ఆయన చెప్పాడు, సుమంత్రుడు అంటేనండి ఆ ఇంటి పెద్ద కదా, అలా కనపడదు అసలు ఆవిడ, ఆయనకి సీతమ్మ అందుకే అలా చెప్పేశాడండి అంటారేమో. మహర్షి గొప్పతనం ఏమిటో తెలుసా? సీతమ్మ రాముని విశ్రాంతి స్థానము, రాముడు అరణ్యవాసంలో కూడా ఆనందంగా ఉన్నాడు. కారణం నేనంట, మా అమ్మ సీతమ్మ అంటాను. ఎక్కడ ఎలా రుజువు చూపించగలవు? మీకు సుమంత్రుడి వాక్యం నేను ఒకటి చూపించాను, మీరు ఒప్పుకోరు. మీరు ఒప్పుకోరంటే నేను ఒక మర్యాద కన్నానంతే ఆ మాట, నేను మిమ్మల్ని తక్కువ చేసి అంటలేదు. సుమంత్రుడు అంటాడండి, ఎందుకన్నాడు? ఆయన అయోధ్యా పట్టణంలో చాలా కావలసిన వాడు. సీతమ్మని పట్టుకుని ఆ సీతమ్మ కొంచెం రాముడితో ఏమిటో కొంచెం అదో బాధగా అస్తమానం అటు తిరిగి ఇటు తిరిగి కళ్ళు ఒత్తుకుంటోందండి అండ కదా. అసలైతే శరద్ మహారాజు గారు ఏడుస్తున్నాడు, అందుకుని చెప్పలేదేమో, ఇలా చెప్పాడేమో అంటారేమో. సీతాపహరణం జరిగే ముందు అప్పటికి 13 సంవత్సరముల అరణ్యవాసం పూర్తి, అంటే 14 ఏళ్లలో సింహభాగం పూర్తయిపోయింది కదండి. ఇప్పుడు సీతారాముల్లో రాముడికి సీత విశ్రాంతి స్థానంగానే ఉందా? ఇప్పటికీ 13 ఏళ్లలో కూడా ఇప్పుడు రాముణ్ణి ఎక్కడ దెప్పి పడవలేదా? ఏమిటండి మనకి అరణ్యవాసం అని. ఇప్పుడు మళ్ళీ సుమంత్రుడో లక్ష్మణుడో చెప్పాడు అనుకోండి, మళ్ళీ ఇదే అనుమానం వస్తుంది కదా. మహర్షి ప్రజ్ఞ చూడండి ఎవరితో చెప్పించారో. ఆయన అన్నారు, రావణాసురుడు మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, మారీచా, నువ్వు రాముణ్ణి కొంచెం దూరంగా తీసుకెళ్ళి హా సీత హా లక్ష్మణ అని అరుస్తూ రాముడి చేతిలో చచ్చు. రాముడి అరుపు అనుకుని సీతమ్మ లక్ష్మణుణ్ణి పంపేస్తుంది, నేను సీతమ్మను అపహరిస్తానన్నాడు. అంటే వెంటనే మారీచుడు చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసండి. యస్య సా నరసింహస్య సింహోరకస్య భామిని. అరణ్యకాండలో మారీచుడు చెప్పినటువంటి సర్టిఫికెట్ ఇది. ఎంత లాజికల్గా మాట్లాడాడో చూడండి మారీచుడు. అసలు మారీచుడు లాంటి క్యారెక్టర్ రామాయణంలో దొరకదండి, అటువంటి క్యారెక్టర్. అది నాకు అనిపిస్తుంది అసలు మారీచుడి శ్లోకాల నీటి మీద ఒకసారి ఉపన్యాసం చెప్పాలంటే ఎన్ని విరి కోరికలు నాకు. అందుకని యస్య సా నరసింహస్య సింహోరర్కస్య భామిని ప్రాణేభ్యోపి ప్రియతరా భార్యా ప్రతిమనువ్రత అని చెప్పాడు మారీచుడు. సీతమ్మ అంటే ఎవరనుకుంటున్నావో తెలుసా? ఆవిడ యస్య సా నరసింహస్య, రాముడు నరులయందు సింహము వంటి వాడు. సింహాన్ని చూస్తే మిగిలిన జంతువులు ఎలా పారిపోతాయో రాముణ్ణి చూస్తే అందరూ పారిపోవలసింది. ఎందుకని? రాముడికి కోపం వస్తే ఆయన ఎవరు ఆపలేరు, ఆయనటువంటి ధర్మాత్ముడు, రాశీభూతమైన ధర్మం, ధర్మానికి కోపం రాకూడదు. అటువంటి నరసింహుడైనటువంటి రాముని యొక్క సింహోరకస్య భామిని, సింహము యొక్క వక్షస్థలం ఎలా ఉంటుందో సింహం వక్షస్థలం మీద ప్రపంచంలో ఎవరైనా ముట్టుకుని గీలుతారండి? ఎవరైనా సింహం వక్షస్థలం మీద వెళ్ళి పడుకుంటారండి? ఎవరైనా సింహం వక్షస్థలాన్ని దువ్వుతారండి? ఆయన అన్నాడు, మారీచుడు, ఆ సింహం యొక్క వక్షస్థలం మీద ఒక స్త్రీ పడుకుంటుంది, ఎవరో తెలుసా? సీతమ్మ. ఎందుకు పడుకుంటుందో తెలుసా? ఆ సింహాన్ని మచ్చిక చేసుకుని కాదు, భయపెట్టి కాదు, ప్రాణేభ్యోపి ప్రియతరా, ఫోన్ లేకపోతే పోయిందని రాముడు వదిలేస్తాడనుకుంటున్నావేమో. రాముడి ప్రాణములు వదిలిపెట్టడం కన్నా రాముడికి సీతమ్మను వదలడమే ఎక్కువ, రాముడి ప్రాణముల కన్నా సీతమ్మే ఎక్కువ. రాముడి ప్రాణాలని తక్కెట్లో ఓ పక్కన పెట్టి, సీతమ్మను ఓ పక్కన పెట్టి, రామా ఈ రెండిటిలో నీకు ఏది ఎక్కువ అని అడిగితే రాముడికి సీతమ్మ ఎక్కువ. ఇంత ఎక్కువైన వస్తువు జోలికి నువ్వు వెడితే, సింహము యొక్క వక్షస్థలం మీద పడుకున్న స్త్రీని నువ్వు ముట్టుకుంటే, రామచాప ఆశ్రయేవనే ఎప్పుడు ఇలా పట్టుకున్న కోదండము చేత రక్షింపబడుతున్న ఏకైక స్త్రీ సీతమ్మ. ఆయన ఎందు అంత ప్రీతి పొంది ఉన్నది. భార్యా ప్రతిమను వ్రత ఎలా పొందింది? మందు పెట్టిందా, మోపు పెట్టిందా? కాదు, భార్యా ప్రతిమను వ్రత, ఎప్పుడు పతిని అనుసరించింది ఆవిడ. పతిని కష్టపెట్టలేదు. 13 సంవత్సరములు రాముడు అన్నిటినీ మరిచిపోయాడంటే సీతమ్మ కారణము. ఈ కారణం చేత సీతమ్మ రామునకు ప్రాణము కన్నా ప్రియురాలు. ఆవిడ జోలికి వెళ్ళడం ఏమిటో తెలుసా? నీకు ఒక్క మాట చెప్పేస్తున్నాను, నీకింతమంది భార్యలున్నారు, హాయిగా వీళ్ళందరితోటి ఈ పుత్ర మిత్ర కలత్రానిచ హాయిగా సంతోషంగా బతుకు. రాముడికి కానీ అపకారం చేశావా? రాముడికి వేరే అపకారం లేదు ప్రపంచంలో, సీతమ్మ జోలికి వెళ్ళడమే అపకారము. వెళ్ళిన మరుక్షణంలో రావణ నువ్వు అక్కడికి చచ్చిపో. రాముడు వెతికేస్తాడు భూమండలం అంతా, బ్రహ్మాండాలన్నీ వెతుకుతాడు. ఆవిడ అగ్నిహోత్రము నువ్వు పట్టుకోలేవు. ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? ఈ పాలిత మృత్యువై కూర్చుంది. ఆవిడని వెతిక్కుంటూ రాముడు వచ్చేస్తాడు. వచ్చేస్తే నిన్ను చంపి వదలడు. నీ భార్యని, నీ బిడ్డల్ని, లంకని, నీ మిత్రుల్ని, సైన్యాన్ని కాల్చేస్తాడు. అప్పుడు నీ 10 తలకాయలు నిలబడవు. కలత్రాని చ సౌమ్యా నీ మిత్రవర్గం తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధా రామ విప్రియం. ఏ శ్లోకాలండి ఇవి! సీతమ్మకి సర్టిఫికెట్లు. ఇది సీతమ్మ వైభవం అంటే రామాయణంలో. కలత్రాని చ సౌమ్యా నీ మిత్రవర్గం తథైవ చ, నీ భార్యలతో, నీ పుత్రులతో, నీ స్నేహితులతో నువ్వు సుఖంగా ఉండాలనుకుంటే మాకృధా రామభిప్రియం, రాముడి జోలికి వెళ్ళకు. నీ జోలికి ఆయన రాలేదు, ఆయన జోలికి నువ్వు వెళ్ళకు. నేనేం వెళ్ళానంటావేమో, సీతమ్మ జోలికి వెళ్ళడమే రాముడి జోలికి వెళ్ళడం, చంపేస్తాడని చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రాణేభ్యోపి ప్రియతరా అయిందండి ఎప్పుడు? 13 సంవత్సరముల అరణ్యవాసం తర్వాత. ఇది మా తల్లి, ఎంత గొప్ప నడువడి కలిగినటువంటి తల్లో, ఎటువంటి సీతమ్మో. అందుకు కదండి మనం వివాహానికి శుభలేకేస్తే జానక్యాహ కమలామలాన్ని జలిపుటేయాహ పద్మరగాయిత న్యస్తారాఘవమస్తకే చవిల సత్కుంధ ప్రసూనాయిత అని సీతారాముల్లా కలిసి ఉండండి అని చెప్పాం. కాబట్టి ఆ సీతమ్మ తల్లి వైభవమే వైభవం. సీతమ్మ తల్లి యొక్క నడువడియే రాముని యొక్క కీర్తి. సబర్మతి ఆశ్రమంలో ఒకసారి ఆడవాళ్ళందరూ రామాయణం చదువుతున్నారు. చదువుతూ వాళ్ళందరూ వెళ్ళి మహాత్మా గాంధీ నీళ్ళు వెలుగుతున్నారు. మహాత్మా గాంధీ లాంటి మహానుభావుడు ఎక్కడుంటారండి? రామాయణం అర్థమైన మహాపురుషుల్లో గాంధీజీ ఒకరు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు అడిగారు ఆశ్రమంలో వాళ్ళు, ఏమండి సీతమ్మ తల్లి అంత రామచంద్రమూర్తి అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అన్నారు. రామచంద్రమూర్తి యొక్క సమస్త గొప్పతనం సీతమ్మ వల్లే అన్నారు గాంధీ గారు. అంటే వాళ్ళు అన్నారు, మేము ఆడవాళ్ళం వచ్చి అడిగాము ఇలా అన్నారా అన్నారు. మరి ఏం రామాయణం చదువుతున్నారు మీరు అడిగారు ఆయన. ఒక ఉదాహరణ చూపించాడు మహానుభావుడు గాంధీజీ. చూడండి, దీంతో నేను పూర్తి చేసేస్తాను ఇవాళ ఉపన్యాసాన్ని. ఇంకింతకన్నా ఆవిడ మాయామానుష రూపం, ఆవిడకి ఎందుకు నరకాంత కాదు, పోయింది ఇంకా 3 రోజులు ఉందిగా, రేపు కూడా సీతమ్మ వైభవం చెప్తాను, తప్పే ఉంది. సోమవారం మంగళవారం నాడు మీకు మళ్ళీ రామలక్ష్మణ భరత శత్రుఘ్న జంట గురించి చెప్తాను. నేను ఇంకా మీకు 3 రోజులు గుర్తుకున్నానని ఇది 3 రోజుల్లో చెప్తాను. లేదు, నా తనివి తీరలేదు, సీతమ్మ గురించి ఇంకా చెప్పాలి. అందుకని చూడండి, ఆవిడ గురించి ఒక మాట అంటారు మహర్షి, మహాత్మా గాంధీ అంటారు, 10 ఆ తల్లి 10 నెలలు శత్రువు యొక్క దీని ఎందు ప్రమదావనమనందు ఉండిపోయింది. అసలు భర్త జాడ చెప్పినవాడు లేదు. స్వామి హనుమ వచ్చి అమ్మవారితో అన్నారు, అమ్మా నిన్ను రాముడి పాదాల చింతకు చేర్చేస్తానమ్మా, నేను తీసుకెళ్తాను. తల్లి నవ్వింది, నవ్వింది, ఏమో పిల్లి పిల్ల అనుకున్నావా, నువ్వు నన్ను తీసుకెళ్తావా, నీకింత భుజమా, దాని మీద నేను కూర్చోనా అంది. అంటే పాపం మహానుభావుడు హనుమ ఎప్పుడూ ఎవరి చేత అధిక్షేపింపబడినవాడు కాడు, మహాప్రాజ్ఞుడు, గొప్ప బలవంతుడు. మీరు ముందర శంకాశౌభౌది తానల ప్రభ అగ్రతవ్యవతస్తే చా సీతాయ వానరోత్తమ, మీరు ముందర పర్వత శిఖరములు ఎంతెత్తుంటాయో అంతెత్తు పెరిగిపోయి నించున్నారు. నించుంటే అమ్మా రామ్మ తీసుకెళ్ళిపోతాను. సీతమ్మంది, భర్తు భక్తిం పురస్కృత్యా రామధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవా, నాకు స్పృహ ఉండగా తెలిసి తెలిసి రామచంద్రమూర్తిని తప్ప అన్య పురుషులను నా చేతితో నేను తాకను. ఏమమ్మా మరి రావణాసురుడు జుట్టు పట్టి తొడ మీద కూర్చోబెట్టి ఎత్తుకొచ్చినప్పుడు, అప్పుడు నేను స్పృహలో లేను, హా రామ హా లక్ష్మణ అంటుండగా ఆ ధూర్తుడు అపహరించాడు, ఇప్పుడు నేను స్పృహలో ఉన్నాను, ఉండి నన్ను నీవు అపహరించి తీసుకెడితే రాముడు లేనప్పుడు రావణాసురుడు ఎత్తుకుపోయాడు, రావణాసురుడు లేనప్పుడు నీ నీ చేత రాముడు ఎత్తుకుపోయాడు. ఏమిటి రాముడి వైభవం? నా వలన రాముడికి కళంకం రాకూడదు, రాముడే రావాలి, రామనుణ్ణి చంపాలి, నన్ను తీసుకెళ్ళాలి, నా స్వామికి కీర్తి కలగాలి, నేను నీతో వస్తే నా స్వామి కీర్తి తగ్గుతుంది, నేను రానంటాను. ఏం గాంధీ గారు తప్పు చెప్పారా? రామచంద్రమూర్తి కీర్తికి సీతమ్మ కారణం, రామాయణం అర్థమైన మహానుభావుడు కాబట్టి అలా వక్ర వ్యాఖ్యానాలు చేసే వాళ్ళకి రకరకాలుగా కనపడుతుంది రామాయణం. రామాయణాన్ని రామాయణంగా అర్థం చేసుకుంటే ఆ పాత్రల వైశిష్ట్యం మనం ఉద్ధరిస్తుంది. రేపటి రోజున మళ్ళీ 6:30 మనందరం చక్కగా కలిసి ఆనందంగా మళ్ళీ రామాయణాన్ని చెప్పుకుందాం. 3 రోజులే ఉంది కాబట్టి రేపటి నుంచి అయిపోయిన తర్వాత ఆషాఢ మాసం పూర్తి అవుతుంది, దక్షిణాయనంలో ఉన్నాం మనం, కొత్తగా ప్రవేశించింది, మనందరం ఉద్ధరింపబడడానికి అప్పుడు రామాయణం చెప్పుకున్నట్టు చెప్పుకున్నట్టే ఇప్పుడు కూడా ప్రసంగం అయిపోయిన తర్వాత ఈ 3 రోజులు నేను ఒకటని చెప్తాను, మీ అందరూ రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని 11 మాటలు చెప్పుకుని బయలుదేరదాం రేపటి నుంచి. మంగళాశాసనపరై ఆచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్పుదాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మదినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవార్తాజం వా శ్రవణమైనజం వా మానసంవాపరాధం విహితమ విహితం వా సర్వమే తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభు. సర్వం శ్రీ మహేశ్వర బ్రహ్మార్పణమస్తు.
ఏ ఊరి అధిష్టాన దేవత ఉంటుందో ఆ అధిష్టాన దేవతకు చెప్పులు విప్పి ఒక నమస్కారం చేసుకోవాలి. వాహనం ఎక్కిన తర్వాత నమస్కారం రామచంద్రమూర్తితో చేయిస్తారు. అలాగే సీతమ్మ తల్లి గంగానదికి మొక్కుకుంటుంది, అట్నుంచి వచ్చి నీకు 1000 కళ్ళు ఇస్తాను అంటుంది, మళ్ళీ మేము క్షేమంగా తిరిగి రావాలి అంటుంది. ఒక వాహనం ఎక్కి ఒక ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊరు మీరు వెళ్ళినప్పుడు జాతకరీత్యా ఏదైనా ప్రమాదం జరగవలసినటువంటి కాలము ఆసన్నమై ఉంటే అది తప్పాలి అంటే శాస్త్రం ఒక నివారణ చెప్పింది. ఆ ఊరి అధిష్టాన దైవమైనటువంటి అమ్మవారు ఉంటుంది, ఆవిడికి నమస్కారం చేయాలి. అమ్మ నేను ఈ ఊరు విడిచిపెట్టి కారణాంతరముల చేత వెళ్ళవలసి వస్తుంది, నేను ఈ ఊరు విడిచి వెళ్ళినప్పుడు సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. దేవి భాగవతంలో వ్యాసభగవానుడు చెప్తాడు ఈ శ్లోకాన్ని. ఇది మహామంత్రం. నిజానికి ఈ శ్లోకం ఎవరికి రావాలంటే చిన్నపిల్లలందరికీ రావాలి. స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు, కాలేజీకి వెళ్ళేటటువంటి పిల్లలకి ఈ శ్లోకం రావాలి. వాళ్ళు ఏది చెప్పినా ఏది చెప్పకపోయినా ఇంట్లోంచి బయలుదేరి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి చాలా తేలికైన శ్లోకం, సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. అమ్మ సర్వదా అన్ని కాలముల యందు, సర్వదేశేషు అన్ని దేశముల యందు. ఎందుచేతంటే కాలము ఒకలా ఉండదు. నేను ఉదయం ఒక పూజలో ఉండొచ్చు, అప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. ఆ పూజ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు పన్ను విశేషమైనటువంటి పోటు పెట్టచ్చు, అప్పుడు నేను దుఃఖం అనుభవిస్తున్నటువంటి కాలము, నా ప్రారబ్ధ కర్మని దుఃఖరూపంలో అనుభవిస్తున్నాను. మళ్ళీ నేను రామాయణం మీద ప్రసంగం చేయడానికి వస్తున్నాను, వచ్చి రామాయణ ప్రసంగం చేయడంలో తాదాత్మ్యత చెంది అని చెప్పి మర్చిపోతాను. అది నేను ఆనందపడుతున్న కాలము. ఒక దేశమునందు నేను ఆనందం అనుభవించాను, వేరొక దేశమునందు దుఃఖం అనుభవించాను, వేరొక దేశమునందు మళ్ళీ ఆనందాన్ని అనుభవిస్తాను. నేను ఏ కాలమునందు ఏ దేశమునందు ఎక్కడ ఉన్నా నన్ను మాత్రము నువ్వు కాపాడాలి. ఎందుకంటే ఆవిడ పంచమీ పంచసంఖ్యేసి పంచసంఖ్యోపచారిణి, పంచభూత స్వరూపంగా ఉండేటటువంటిది అమ్మవారు. ఎందుకంటే ప్రకృతిగా చెప్పవలసి వచ్చినప్పుడు అమ్మవారిని చెప్పాలి, ఆత్మస్వరూపంగా చెప్పినప్పుడు శివుణ్ణి చెప్తాను లేదా నారాయణ అని పిలుస్తాం. కాబట్టి ఆ ప్రతిపాదన చేసేటప్పుడు ప్రకృతి స్వరూపం అమ్మవారు కనుక ప్రమాదము తొలగాలి అంటే తప్పకుండా ఊరి అధిష్టాన దేవతకి నమస్కారం చేసి బయలుదేరు. అమ్మవారు ఒక అనుగ్రహాన్ని పలుకుతుంది, నేను నీకు అనుజ్ఞనిస్తున్నాను, నీవు మళ్ళీ తిరిగి క్షేమముగా ఉచ్చదవుగాక తిరిగి వస్తాం. 365 రోజులు మీరు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు తాగుతూ ఈ ప్రాంతంలో పండినటువంటి పంటలు తింటూ పుత్రపౌత్రాభివృద్ధిగా ఐశ్వర్యంతో తొలతోగుతూ అనేకమైనటువంటి సుఖములను ఇంద్రియముల చేత అనుభవించగలుగుతున్నారంటే ఆ తల్లి లోపల శక్తి స్వరూపిణిగా ఉండబట్టి అనుభవించగలుగుతున్నాం. కాబట్టి ఏడాదికి ఒక్క మాటైనా కృతజ్ఞతని ఆవిష్కరిస్తాం. రామాయణంలో సీతమ్మ తల్లి గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి అన్నారు, కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చమ మధమిత్యేవా చకార చరితం వ్రత. మహర్షి ఏది మాట్లాడినా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రామాయణంలో ఒక్కొక్క శ్లోకాన్ని చదివినప్పుడు ఆ కన్నుల వెంట బాష్పధారలు కారుతాయి. అసలు రామాయణం చదివేటప్పుడు చాలా సందర్భాల్లో అయితే ఏమవుతుందంటే, మీరు నేను గొప్పగా చెప్పుకుంటున్నాను అనుకోండి, అతిశయానికి చెప్పుకుంటున్నాను అనుకోండి, నేను మీకు ఒక విషయాన్ని విజ్ఞాపన చేస్తాను, అది నేను ఏమీ స్వార్థంతో కానీ అహంకారంతో కానీ నేను చెప్పట్లేదు. నేను సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చెయ్యాలి అనుకున్న రోజులలో మూలాన్ని చదువుతూ ఉండేవాడిని. ఆ చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని ఘట్టాలు చదువుతుంటే, కళ్ళజోడు పెట్టుకున్న శ్లోకాలు చదువుతుంటే కన్నుల వెంట కారినటువంటి నీటి ధారలు కంటి అద్దాల మీద పడి కళ్ళు కనపడేవుకో కనపడకపోతే కాసేపటికి ఏంటి శ్లోకాలు సరిగ్గా కనపట్టలేదు అంటే నేను ఏడుస్తున్నాను అని అప్పుడు తెలిసి, అప్పుడు తీసి కళ్ళజోడు తుడుచుకొని పక్కన పెడితే అలవాట్లేని ఏడుపు కదా. చిన్నప్పుడంటే ఏదో అమ్మోసారి కొట్టేది, ఎప్పుడు నా ఏడిచేవాళ్ళం. ఏడవలసిన అవసరాలు ఈశ్వరుడు ఏం కల్పించలేదు, భగవానుడు అనుగ్రహించి ఉన్నాడు. అందుచేత అలవాట్లేని ఏడుపు కళ్ళ వెంట నీళ్లు వస్తూ ముక్కు వెంట నీళ్ళు వచ్చాయి. ఒక అరగంట చదివేటప్పటికి కళ్ళ వెంట నీళ్లు ముక్కు వెంట నీళ్లు ఎక్కువైపోతే తలకాయ పోటు వచ్చాయి. అందుకని మళ్ళీ రామాయణం తీయడం ఓ పక్కన పెట్టేయడం పెట్టేసి, కానీ మనస్సు ఏమి రామాయణం ఏమి రామాయణం అని బహుభంగిమల ఆనందాన్ని పొందుతుండేది. ప్రవచనం చేసి నేను పొందిన ఆనందం కన్నా ఆ 42 రోజులు నేను రాత్రింబవళ్ళు నా మనస్సు రామాయణం గురించి ఆలోచించాను. నిద్రపోతున్నప్పుడు కూడా రామాయణం, ఎప్పుడూ రామాయణం. ఎందుకంటే మనస్సు అంత తాదాత్మ్యత చెందింది. నీ కృపను బ్రతికి తిన్ అంటారు పోతన గారు ఆ మహాభాగవతంలో ఒక చోట. నేనైతే అంటాను, నా జీవిత కాలము ఇప్పటికి 47 సంవత్సరములైతే నేను బ్రతికిన కాలము ఏదైనా ఉంటే అలా రామాయణాదులు చెప్పుకున్న రోజులేవో అవే నా ఆయుర్దాయం, అంటే అవే లెక్కించవలసినటువంటి రోజు. మిగిలిన ఈ సమస్త జీవకూటిలాగే తిన్నాం పడుకున్నాం. కనుక మహర్షి ఒక అందమైన శ్లోకాన్ని చెప్తారు. ఆయన అంటారు, కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్. ఇది రామాయణం, ఇది ప్రధానముగా సీతాయాశ్చరితం, ఇది సీతమ్మ తల్లి యొక్క చరిత్ర. సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య వధమిత్యేవ, ఇది పౌలస్త్యుని యొక్క వధ. పౌలస్త్యుడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కుమారుడైన పౌలస్త్య బ్రహ్మ యొక్క మనవడైనటువంటి రావణ బ్రహ్మ యొక్క వధ. రావణ బ్రహ్మ వధ, సీతమ్మ తల్లి చరిత్ర. దీన్ని నేను చెప్పి ఉన్నాను. దీనికి రామాయణమని పేరు. ఎంత చిత్రమైన మాట చూడండి. ఇందులో రామకథ అన్నమాట ఎక్కడైనా ప్రయోగించారా? ఎక్కడా ప్రయోగించలేదు. ఆయన అంటారు, కావ్యం రామాయణం కృచ్చనం.